ఓం శ్రీ సాయిరాం. అనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన సక్తులగుచు స్వపర భేదము వీడి సర్వజీవులయందు సమభావము జూపు సరసులగుచు కష్టజీవులయందు కరుణ జూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మంబు ధరణి విలయంగ పరులకు ఆదర్శ సద్భావ పురుషులగుచు జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతోడ సాటి మానవులందెప్పుడు మేటియగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరుతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై వెలుగుచుందురు మద్భక్తులెప్పుడు అని స్వామివారు సెలవిచ్చారు. ఇలాంటి సాయి భక్తునిగా ఎదగడానికి సాధనతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అని స్వామి చెబుతూ వచ్చారు. నీకు భక్తి లేకపోయినా నేను ఊరుకుంటాను, కాని క్షమశిక్షణ లేకపోతే మాత్రం ఊరుకోను అని అన్నారు. 1978 నుంచి ప్రశాంతులే ఆశ్రమంలో జీవనం సాగిస్తూ స్వామివారు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులను స్వామి రూపంలో చెక్కుతూ స్వామి యొక్క అపురూపమైనటువంటి విలువలను బోధనలు విద్యార్థులకు అందజేస్తూ ఆధ్యాత్మిక జీవనంలో సాధనతో పాటు తమదైన క్రమశిక్షణ జీవన శైలిని అవలంబిస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్రీ గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు మనతో వచ్చి ఉన్నారు. సాయిరాం సార్.
సాయిరాం
సార్, మీరు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు క్రమశిక్షణ గురించి ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. ఒకసారి మీరు చెప్పినటువంటి మాట నాకు ఇంకా గుర్తుంది. ఈ కళాశాలల్లో మాధ్యమం క్రమశిక్షణ, స్వామి అన్నటువంటి మాటను మీరు మాకు చెప్పారు. ఈ కళాశాలలో మొదటి మాధ్యమం క్రమశిక్షణ, తరువాత మూడు భాషలు ప్రేమ, సేవ మరియు సాధన అని. మరి 41 సంవత్సరాలు మీరు ఆశ్రమంలో జీవిస్తూ స్వామిని అంత దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి మీరు, ఎంతో మంది విద్యార్థులను చూసినటువంటి వ్యక్తి మీరు, మీ ఉద్దేశంలో క్రమశిక్షణ అంటే ఏంటి?
ఓం శ్రీ సాయిరాం. క్రమశిక్షణ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క బాహ్యమైనటువంటి అంతర్గతమైనటువంటి ప్రవర్తనకి సంబంధించినటువంటి విషయం. బాహ్యంగా సంఘంలో నివసించేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఆంతరంగికంగా కూడా తన యొక్క శక్తులన్నింటినీ వినియోగించేటప్పుడు కూడా ఎవరైతే ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారో దానిని మాత్రమే క్రమశిక్షణ అని చెప్తారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మానవుడు తన జీవితాన్ని శాంక్టిఫై చేసుకోవాలి.
సార్,
శాంక్టిఫై చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే పరోపకారార్థం ఇదం శరీరం అని. అనాదిగా భారతదేశంలో అందరూ ఋషులు, మునులు, యోగులు, యోగి పొంగవులు, అవతారాలు వారందరూ కూడా మనం జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక్క విషయం అర్థమవుతుంది. వారందరూ కూడా విశ్వశాంతికి, విశ్వమానవ కళ్యాణం కోసం మాత్రమే జీవించారు తప్ప వారికి అంటూ ప్రత్యేకంగా ఏదో సంపాదించుకోవటానికి కానీ అనుభవించటానికి కానీ ఏ రోజుని జీవించలేదు. అసలు అది జీవిత పరమావధే కాదు. అంటే ఏంటి, స్వార్థరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితాన్ని విశ్వానికి ఒక కానుకగా అందించగలగాలి, దాన్ని క్రమశిక్షణ అంటారు.
అంటే సార్, ఇంతకుముందు మా సోదరులు, మీ విద్యార్థులు ముగ్గురు బుర్రకథ చెబుతూ వచ్చారు. బుర్రకథలో చాలా రక్తి కట్టించినటువంటి అంశం ఆ రావణ రామ యుద్ధం. దాంట్లో సార్ మనం చదువుతున్నా గాని హనుమంతుడు చెప్పినటువంటి విధంగా రావణుడు ఎంతో క్రమశిక్షణ పాటించాడని చెబుతూ ఉంటారు. పొద్దున్న 4 గంటలకు లేచాడు, వేద పారాయణ చేసేవాడు, తర్వాత యజ్ఞయాగాలు చేసేవాడు. అలాంటి రావణుడు కూడా మరి అంత దుర్గతికి ఎందుకు పాలైనట్టు?
ఎంత క్రమశిక్షణకి పాటించినప్పటికీ కూడా అది కనుక మనలో ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిని తీసుకొని రాకపోతే ఆ క్రమశిక్షణ మనకి మేలేమీ చేయదు సరికదా. మనకి కీడు చేస్తుంది, సంఘానికి కూడా కీడు చేస్తుంది. రావణ బ్రహ్మ యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రావణాసురుడు రామచంద్ర ప్రభువు కంటే ఎక్కువ చదువుకున్నారు ఆయన.
అవును సార్.
ఆయన నవవ్యాకరణ పండితులు. శ్రీరామచంద్రులు వారు నవవ్యాకరణములు చదివినట్టుగా ఎక్కడ ఉండదు. కానీ రామచంద్ర ప్రభు యొక్క క్రమశిక్షణ అంతా కూడా భక్తితో కూడినటువంటి క్రమశిక్షణ. అదంతా కూడా ఏ రకంగా ఉపయోగించారంటే ఆయన తన సర్వజ్ఞానాన్ని కూడా ధర్మ సంస్థాపనకే ఉపయోగించారు. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు శ్రీరామచంద్రమూర్తి. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి గారు వారికి రాజ్యాభిషేకం చేస్తామన్నారు. ఎందుకు చేస్తారు అని అడగలే ఆయన. సరే మీరు అన్నారు తండ్రి, మీరు మీ మాట నేను జవదాటను, పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మం. అదే తండ్రి మళ్లీ పిలిచి మీకు రాజ్యం ఇవ్వట్లేదు, మీరు అడవికి వెళ్ళాలి, తమ ఆజ్ఞ, వెళ్తున్నాను అన్నారు. అంతేకాని ఎందుకు వెళ్ళమంటున్నారు నన్ను, పోని వెళ్ళమన్నారు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళమన్నారు. అడవిని అడవికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ నా రాజ్యం నాకు ఇచ్చేస్తారా ఇవ్వరా, అటువంటి ఆలోచన ఏం లేదు అసలు అక్కడ. అంతేకాకుండా భరతుడు వెళ్ళాడు, ఆయనకు తెలిసిన తర్వాత ఏదో తప్పు జరిగింది అని తన తల్లితో వాగ్యుద్ధంలోకి దిగారు. తర్వాత అన్నారు శ్రీరామచంద్రులు వారికి వారి రాజ్యం అది వారికి ఇచ్చాయని వెళ్లారు. ఆయన వెళ్లి ఆయన కాళ్ల మీద పడి అడిగారు, మీ రాజ్యం మీరు తీసేసుకోండి, నాకు వద్దు, దయచేసి రండి అని. అక్కడ కూడా ధర్మం అంటారు. ధర్మం ఏమిటి అంటే తండ్రి గారి ఆజ్ఞ నేను 14 సంవత్సరాలు అడవిలో ఉండాలని, తమరు పరిపాలించాలని, తమరు పరిపాలించండి 14 సంవత్సరాలని. ఇప్పుడు మీరు నాకు రాజ్యం ఇచ్చేశారు కదా, ఈ రాజ్యం మీద నాకు పరిపూర్ణంగా అధికారం ఉంది కదా, ఈ రాజ్యం నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీరు తీసేసుకోండి అంటారు భరతుల వారు. అదంత సులభం కాదంటారు. ఎందుకంటే నన్ను అడవిలోకి వెళ్ళమన్నది నా తండ్రి గారు, మిమ్మల్ని రాజ్యం చేయమన్నది మన తండ్రి గారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని కనుక మళ్లీ ఆ మాటను కనుక వెనక్కి తీసుకోవాలంటే తండ్రి గారే తీసుకోవాలి. కానీ వారు స్వర్గస్థులయ్యారు.
ఓహో,
ధర్మం అంగీకరించదు దానికి.
ఓహో,
ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్షణం ధర్మం ధర్మం ధర్మం. తల్లి అడుగుతుంది, నన్ను కూడా మీరు తీసుకెళ్ళండి మీతో పాటు అడవిలకి. లేదమ్మా, మీరు భర్తృ సేవ చేయాలి, అది మీ ధర్మం. మీరు జీవితాంతం తండ్రి గారితో ఉండాలి, వారి సేవ చేయాలి, అది మీ ధర్మం, మీరు ఉండండి. లక్ష్మణ స్వామి తీసుకెళ్ళమని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు తీసుకెళ్తాను, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ తల్లి యొక్క పర్మిషన్ కావాలి, నువ్వు పెళ్లి చేసుకుని భార్య యొక్క పర్మిషన్, వారిద్దరూ అంగీకరిస్తే నేను తీసుకెళ్తాను, లేదా తీసుకెళ్తాను.
అంటే సార్ ఈ క్రమశిక్షణ మీరు చెప్తున్నారు కదా, రామచంద్రుడు అంతా ధర్మంతో కూడినటువంటి ఆ ప్రవర్తనను ఆయన అందరికి ప్రస్ఫుటం చేశారని. అదేవిధంగా మీరు 42 సంవత్సరాల పాటు స్వామిని చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. ఆ రామచంద్రుడే ఈ రామచంద్రుడు అవతరించినప్పుడు స్వామివారు కూడా పలు సందర్భాల్లో ఎన్నో క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలను విలువలను తెలియజేసి ఉంటారు. అవి కొంచెం మన శ్రోతల కోసం తెలుపుతారా సార్?
నిజంగా చెప్పాలంటే నేను 1979లో వచ్చాను. అప్పటికే యాక్చువల్ గా చాలా సంవత్సరాలు అవతారం భూమి మీద నడవటం జరిగింది. అప్పటికే కోటాను కోట్ల మంది మానవుల యొక్క జీవితాల్లో వారు ప్రవేశించి వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి జీవితాలను అందించడం జరిగింది. అప్పటికే నేను చాలా లేటుగా వచ్చాను. అయినప్పటికీ 79 నుంచి మీరు చెప్పినట్టుగా దగ్గరగా ఉండి నివసించటం చేత నేను చూశాను. చూసి సమ్ టైమ్స్ నేను అంటూ ఉండేవాడిని, ఎవరైనా అడిగితే స్వామివారు డిసిప్లిన్ గురించి ఏం చెప్పారు, ఆ డిసిప్లిన్ గురించి మీరు ఏమైనా చెప్పండి అని అంటే, ఈయన సర్కాస్టిక్ మేనర్ ఐ యూజ్ టు సే, స్వామివారిదండి ఫ్రైటనింగ్ డిసిప్లిన్ అండి అనేవాడిని. ఫ్రైటనింగ్, వారి డిసిప్లిన్ చూస్తే మనకి భయం వేస్తుందండి అనేవాడిని. ఎందుకు అంత భయంకరమైన డిసిప్లిన్ అండి అని. అంటే మానవ దృక్కోణంలోంచి చూసినప్పుడు మనకి అది భయంకరమైన డిసిప్లిన్ లా కనిపిస్తుంది, కానీ అవతారమూర్తికి ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు హిమ్. వారికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అందులోను. వారి అవతారమే భగవద్ అవతారం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితమే భగవత్తత్వం. వారి క్రమశిక్షణను అసలు ఎప్పుడు కూడా ఉల్లంఘించరు. ఉదాహరణకు మీకు చెప్తాను, సాధారణంగా నా ఉద్దేశంలో స్వామివారు ఎప్పుడు పడుకున్నారని నేను అనుకోను, నిద్రించేవారని నేను అనుకోను. అసలు ఎప్పుడు పొద్దున్న ఏదో ఉదయం 4 గంటల దగ్గర నుంచి కనుక ఒకవేళ మెలకుగా ఉండి ఉంటే సాయంకాలం భజనలు అయ్యి ప్రోగ్రాంలు అయ్యి ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రాత్రి 12 గంటలకు కూడా వెళ్తూ ఉండేవారు స్వామి. ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ రాత్రి 12 గంటలకు వారు రిటైర్ అయినటువంటి రోజులు కూడా తెలుసు నాకు.
మరుసటి రోజు 4 గంటలకు
వచ్చేస్తారు మామూలు. ఎందుకు, అసలు 60th బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది, పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ లో స్వామివారు బయట ఆల్మోస్ట్ 12 గంటల దాకా ఉండాల్సి వచ్చేది. భక్తజన బృందంతో పాటు ఉండేవారు బయట, మళ్ళీ 2:30 దర్శనానికి వచ్చేసేవారు. ప్రజలందరూ కూడా స్వామి ఏమిటి ఇలా వచ్చేస్తున్నారని భయపడిపోతూ ఉండేవారు. ఇంత ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు కోప్ అప్ అని చెప్పి. బృందావనంలో వారు దర్శనం ఇచ్చేవారు. తెల్లవారుకట్ట ప్రజలందరూ వెళ్లి 5 గంటలు 6 గంటలకి ఏదో లైన్ లో కూర్చోవడం అది జరిగేది. వీరు 6 గంటలకల్లా దర్శనం ఉండని బయటకు వచ్చేసేవారు. అక్కడ చాలా చలిగా ఉండేది, అందరూ స్వెట్టర్లు వేసుకుని అవి వేసుకుని ఎన్నో రకాలైనటువంటి దుస్తులు ధరించి వారిని వారు ఆ చలి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు. స్వామివారు మామూలుగా వచ్చేసేవారు, కూర్చునేవారు, అక్కడ ఎంతసేపైనా భజనలు వినేవారు, లోపలికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎన్ని గంటలైనా అలా కూర్చునేవారు బయట.
అంటే మనసుపై కంప్లీట్ నియంత్రణ,
కంప్లీట్ బాడీ మీద, అసలు వారికి బాడీ మీద మనసు రెండింటి మీద కూడా వారికి కంప్లీట్ కంట్రోల్. చెప్పారు కూడా చాలా సార్లు సార్, ఊరికే సరదాగా అంటూ ఉండేవారు ఎప్పుడైనా. మీరు ఇన్ని గంటలు కూర్చోవాలనుకోండి, మధ్య మధ్యలో లేచి ఏదో ఒకసారి బాత్రూమ్ వెళ్లి రావాల్సి వస్తుంది, అటువంటి ఏమి ఉండవు నాకు అన్నారు. బికాస్ ప్రకృతి నా కంట్రోల్లో ఉంటుంది అనేవారు. ఒకనొక రోజుని మధ్యాహ్నం 2:30-3 గంటలకు వారు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మేము టీచర్లందరూ అక్కడ ప్రశాంతంలో కూర్చుని ఉన్నాం. ఆ రోజుల్లో ఇసుకి పరబడి ఉండేదన్నమాట, ఇసుకి మీద నడుచుకుంటూ వచ్చి స్వామివారు దర్శనం ఇచ్చేవారు. స్వామి దర్శనం ఇస్తున్నారు, మేము ఆసనాలు వేసుకుని ఇసుకి మీద కూర్చుంటే ఆసనాలు వేసుకున్నప్పటికీ కూడా మాకు చాలా వేడి తగులుతూ ఉండేది.
కానీ స్వామి మాత్రం ఎలాంటి చెప్పులే
ఏమీ లేకుండా నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చేస్తే నిజంగా అడిగారు మా టీచర్ ఒక ఆయన, స్వామి తమరు ఇలా ఏవి కూడా చెప్పులు ధరించకుండా వస్తే తమ కాళ్లు కాలుతాయి కదా, అది మాకందరికీ దుఃఖం కలిగిస్తుంది కదా, ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పులు వేసుకుని దర్శనం ఇస్తే ఎవరు ఏం కాదని అనరు కదా, ఎవరు లేచి ఎందుకు వేసుకున్నారు స్వామి చెప్పులు అని అడిగేవారు ఎవరు లేరు కదా, అటువంటిప్పుడు మీరు ఏదో చెప్పులు ధరించి దర్శనం ఇవ్వచ్చు కదా అన్నారు. ఏమిటి కాలుతుందా అన్నారు. మరి కాలుతుంది కదా స్వామి అన్నారు. ఎవరు చెప్పారు నీకు అన్నారు. అదే స్వామి మేము చూస్తున్నాం కదా స్వామి శరీరం మాకందరికి కాలుతుందంటే, అదే మీకు నాకు ఉన్న భేదం. ఏమిటో తెలుసా, పంచభూతాలు నాలో అధీనమై నాకు అధీనమై ప్రవర్తిస్తూ ఉంటాయి, మీరు వాటికి అధీనులై మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ చల్లబడుతూ ఉంటుంది. అంత భగవద్ అవతారంలో అటువంటి ఆయన చెప్పులు వేసుకుని మాత్రం రాను రాకూడదు అని చెప్పి డిసిప్లిన్. మన క్యాంటీన్లో కూడా మీరు గారు బాగా గుర్తుంటే మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం పాటు చెప్పులు వేసుకుని భోజనానికి లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఏ క్యాంటీన్లోకి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళటం వీలదు. ఈ రోజు కూడా మీకు చెప్తున్నాను, నేను 40 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్నాను కాలేజీలోను, నా క్లాస్ రూమ్ లోకి నేను చెప్పులు వేసుకుని వెళ్ళాను. చెప్పులు బయట వదిలేసి వెళ్తాను. స్వామి చెప్పారు, స్వామి మొట్టమొదటే 79లోనే మాకందరికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు కానీ టీచర్లు కానీ అందరూ కూడా వాళ్ళ చెప్పులు వాళ్ళు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి అని. విద్యాలయం కాబట్టి, సరస్వతీదేవి యొక్క ఆలయం కాబట్టి అది, ఆ సరస్వతి ఆలయంలో ఆ రకమైనటువంటి క్రమశిక్షణని భక్తిని కూడా మనం పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు కూడా నేను క్లాసులకు ఏ రోజుని కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాను.
అంటే స్వామి విద్యార్థులకు ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంపై కూడా, క్రమశిక్షణతో మెలగాలనే విషయంపై కూడా చాలాసార్లు చెప్పే ఉంటారు కదా సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి దాంట్లో కొన్ని విషయాలు మరి తెలియజేస్తారు.
79లో స్వామి కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి కొన్ని విషయాలన్నీ కూడాను చాలా చక్కగా వారికి ముందే అన్ని తెలుసు. అందుకని ఏం చేశారంటే, వచ్చినటువంటి టీచర్లు స్టూడెంట్స్ అందరూ కూడా భిన్న ప్రాంతాల నుంచి రావటం, భిన్నమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావటం సాధ్యం అవుతుంది. జనరల్ గాను వాళ్ళందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు వాళ్ళందరూ. అందుచేత స్వామి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ, ఎటువంటి క్రమశిక్షణ విద్యాలయాల్లో ఉండాలి అన్నది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, అలాగే ఎన్నో యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలోనూ కూడా ఎవరో చెప్పులు విప్పుకుని క్లాసులోకి వెళ్ళి కూర్చుని చదువుకున్నటువంటి విద్యార్థులు కాదు. ఈ రోజున షూస్ వేసుకుని వెళ్లే క్లాసులో కూర్చుంటున్నారు కేజీ దగ్గర నుంచి అందరూ కూడా. ఏదో డ్రెస్ కోడ్ అని పెడతాం, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి దుస్తులు ధరించి వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. స్వామి ఉద్దేశంలో అలా ఉండడానికి వీలు లేదు. అందుకని ఏం చేసేవారంటే, స్వామి ప్రతి ఆదివారం కూడా భజన అయిపోయిన తర్వాత 10 గంటల సమయంలో యూనివర్సిటీకి వచ్చి కాలేజీకి వచ్చేవారు. కాలేజీకి వచ్చి మా ప్రేయర్ హాల్ ఉండేది ఆల్మోస్ట్ ప్రతి ఆదివారం వచ్చేసేవారు. కొత్తలో వచ్చి నేను టీచర్లందరితో మాట్లాడదలుచుకున్నాను కాబట్టి వాళ్ళందరినీ సమావేశం అవ్వమనండి, అక్కడ కూర్చోమనండి అని చెప్పేవారు. మేమందరం వెళ్ళాక కూర్చునే వాళ్ళం, సోఫా వేసేవాళ్ళం. స్వామివారు సోఫాలో కూర్చునేవారు, మేమందరం కింద కూర్చునేవారు. కూర్చున్నప్పుడు మాకు అదే పనిగా క్రమశిక్షణ బోధిస్తూ ఉండేవారు. మీరు ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీరు ఏ రకంగా బిహేవ్ చేయాలి అన్నీ చెప్పేవారు. ఎంతవరకు చెప్పేవారంటే, ఆశ్రమ కాంపౌండ్ దాటి టీచర్లు బయటకు వెళ్లి ఒక హోటల్లో కూర్చొని టీ తాగడం కూడా వారికి ఇష్టం ఉండేది కాదు. హీ నెవర్ లైక్ నీ కావాలి అని అంటే అంతగా టీ తెప్ప, నువ్వు బయటని తెప్పించుకో కావాలంటే, అంతేగాని వెళ్ళి అక్కడ కూర్చో. రకరకాలైన ప్రజలు వస్తారు అక్కడికి ఎంతో మంది. క్రమశిక్షణ లేనటువంటి వారు ఎంతో మంది వస్తారు అక్కడ. ఏ రకమైనటువంటి గొడవైనా రావచ్చు, ఏం జరుగుతుందో తెలీదు. రకరకాలైన ప్రజలందరూ అక్కడ పోగొనినప్పుడు మనం తప్పు చేయకపోవచ్చు, ఎవడో తప్పు చేయొచ్చు, మనకేదో నష్టం కలగచ్చు అక్కడ. అసలు అటువంటి ప్రదేశంలో నువ్వు ఎందుకు ఉండాలనేవారు స్వామి. ఎలా ఉంటుందంటే ఇదంతా స్వామితో సిద్ధాంతం, నువ్వు ఉండకూడనటువంటి ప్రదేశంలో అసలు నువ్వు ఎందుకున్నావు, తప్పు నీదో కాదన్న తర్వాత విషయం అది. నువ్వు చూడకూడని దాన్ని నువ్వు ఎందుకు చూశావు,
కంప్లీట్ ఇంజ నిగ్రహణ.
అంటే నువ్వు వినకూడని దాని గురించి ఎందుకు విన్నావు అసలు, నువ్వు కొన్ని చూడకూడదు. ఈ రోజున పెద్ద ప్రాబ్లం ఏమవుతోంది, చూడకూడనివన్నీ కూడా చూసేస్తున్నారనమాట. ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని వారందరూ కూడా ఏది కావాలంటే అది చూస్తున్నారు. స్వామి ఏం చెప్పేవారంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటి అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని 24 గంటలు పర్యవేక్షిస్తూ ఉండాలి. 24 వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి పెడుతున్నాడు. ఏదో స్కూల్కి పంపించేసాం, అది టీచర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు, అది తప్పు. అది వాడుకుండే బాధ్యత వాళ్ళకుంది, మీకుండే బాధ్యత మీకు ఉంది. మీరు బాధ్యతలంతని వాడి మీద వదిలేశాను అని అంటే అది తప్పు. అది
సార్ మేము విద్యార్థులు ఉన్నప్పుడు వినేవాళ్ళం సార్, స్వామి కూడా ఈ విధంగా పర్యవేక్షించేవారని. బయటకు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్, బయట టైం గాని టైంలో కనబడితేవారని చాలా తీవ్రంగా మందలించేవారని
నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది అంతాను 79 మేము కాలేజీ, మామూలుగా మా కాలేజీ 9:00 స్టార్ట్ అవుతుంది అంటే స్వామి వారు చాలా మందిని ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్లి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ మమ్మల్ని అందరూ మేము వరండాలు కూర్చుండేవాళ్ళం. కాలేజీ 9 ఓ 40-50 మినిట్స్ టైం వస్తుంది, ఆ 40 మినిట్స్ లో స్వామి ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి వరండాలో ఉంటే మాతో ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు, మా భాగ్యం అని మేము కూర్చునేవాళ్ళం. రోజు కూర్చునేవాళ్ళం మేము. స్వామి గారు ఒక్కొక్కసారిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి గబగబా బయటకు వచ్చేవారు, మిమ్మల్ని అందరినీ చూసేవారు, వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు, వారి యొక్క డిసిప్లిన్ కానీ వారి యొక్క విధానం కానీ ఎంత బాగుంటుందంటే, ఒకనొక రోజు స్వామి టీచర్లందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. మేమందరం ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన విజిటింగ్ ప్రొఫెసర్, ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ పీజీ డిపార్ట్మెంట్ కి. ఆయన పాఠాలు చెప్తున్నారు, ఆయనకి స్నఫ్ తీసుకునే అలవాటు ఉండేది, ఆయన ముక్కుబడం తీసుకునేవారు. సో స్వామి ఆయనకి కొత్త, స్వామి ఆయనకి పెద్ద స్వామి గురించి ఏం తెలియదు కూడా. ఆయన వచ్చారు లోపల కూర్చున్నారు ఇంటర్వ్యూ రూమ్ లో,
కొంచెం వయసు అయిన వ్యక్తి,
బాగా పెద్దవారు, దగ్గర 70 ఉండే అప్పుడే. ఆయన ముక్కుబడం డబ్బా తీసి ఆయన ముక్కుబడం పీలుస్తూను
స్వామి సమక్షంలోనే
ముక్కుబడం పీలుస్తూ, కొందరికి తెలియదు వారి స్వామి సమక్షంలో ఎలా ప్రవర్తించాలి అనేది వారికి తెలియదు. అంచేత వారు వారి లోకల్లో వాళ్ళు ఉంటారు, వారికి ఎలా తోస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వామి కూడా దాన్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యేవారు. స్వామి దాని గురించి పట్టించుకునేవారు కాదు, ఏమనేవారంటే వాడి తరహా అది వాడికి తెలియదు ఇంకాను, వాడి చంటి పిల్లవాడితో సమానం స్వామికి యాక్చువల్ గా చెప్పాలి అంటే. నెమ్మదిగా తెలుసుకుంటాడు వాడి దారిలో. అందుకే ఆల్వేస్ వీ సే స్వామి గివ్స్ ఎ లాంగ్ రోప్ అంటాం.
అవును సార్,
ప్రతి వాడికి తెలిసినటువంటి విషయం స్వామి ఈ అవతారాన్ని కాదు, కృష్ణ అవతారంలో కానీ రామావతారంలో అన్ని అవతారాలను కూడా దుష్టులు అందరికీ కూడా చాలా లాంగ్ రోప్ ఇస్తారు.
శిష్యులకి 100 సార్లు
అలాగే అందరికి వాడికి 100 నీకు చెప్తారు, రిమైండ్ చేస్తారు కూడా, 100 తప్పులు మాత్రమే కాస్తానని చెప్తారు అందరికీ. అంతే ప్రపంచంలో ఈ అవతారాలు కూడా అంతే, అవతారం యొక్క తత్వమే మారదు. అందుకే అని చెప్పారు, రామావతారం రాముడిగా వచ్చాను, కృష్ణావతారంలో అప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్లీ వచ్చాను ధర్మ సంస్థాపన కోసం అని. ఈయన ముక్కుపూడం పీలుస్తున్నారు, పీలుస్తుంటే ప్యాంటు షర్ట్ మీద పడుతోంది. ఆయన జేవురిమాలు తీసి జనరల్లీ దేశీ స్నిచ్ చేసినప్పుడు తుడుచుకుంటున్నారు. ఆ జీవురుమల్లి చాలా డర్టీగా ఉంది, నేచురల్లీ డార్క్ అయిపోతుంది బాగా స్నఫ్ కలర్ లో. స్వామి వారి ఇంటర్వ్యూలో మాతో చాలా విషయాలు చర్చించి అన్ని మాట్లాడుతూ వారికే చూశారు. వారికే చూస్తే ప్రొఫెసర్ గారు, మరి ముక్కుపూడం పీల్చడం అనేది మంచిది కాదు కదా, డిసిప్లిన్ లోనూ మంచిది కాదు, ఎంతదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ అలా పీల్చేస్తుంటే అందరూ చూస్తూ ఉంటారు, దీనికి చూసి కొంతమంది మళ్ళీ అడిక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏముంది, పెద్ద ప్రొఫెసర్ గారు పీలుస్తూ మేము పీల్చొచ్చు అని పీల్చచ్చు వాళ్ళు ముక్కుపూడం. లే రెండోది ఏంటంటే, మీకు ఆరోగ్యానికి చాలా హానికరమైనది, ఇది ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంది, అందుచేత మరి దీన్ని మీరు మానేస్తే మంచిది కదా అన్నారు. అంటే ఆయన మామూలుగా చూస్తూ స్వామికి అన్నారు, స్వామి ఇప్పుడు ఆల్రెడీ నాకు 70 వచ్చేసాయి, ఈ వయసులో నేను ఇది మానేయాల్సిన అవసరం అంత ఉంది అంటారా, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంది, కంటిన్యూ అయితే నష్టం ఏమిటి అన్నారు. సరేలేండి అన్నారు స్వామి, డిడ్ నాట్ కంటిన్యూ ది డిస్కషన్ విత్ హిమ్, వదిలేశారు అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చి మాతో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడుతూ వారు వారి చేతిలో జీవురుమాలు ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ జీవురుమాలతో వారు చెమట తుడుచుకుంటూ ఉండేవారు, నుంచుని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ వారు వారి యొక్క పేదాలను కూడా తుడుచుకుంటూ ఉండేవారు మధ్య మధ్యలో. ఆ రోజున స్వామికి తాంబూలం వేసుకునే అలవాటు ఉండేది, ఆయన దగ్గర వెండి బాక్స్ ఉండేది, ఆ వెండి బాక్స్ లో తాంబూలాలని అమర్చబడి ఉండేవి, ఒక్కొక్కటి తీసి వేసుకుంటూ ఉండేవారు. యాక్చువల్లీ అమ్మవారిని మనం వర్ణించినప్పుడు ఏమంటామంటే తాంబూల పూరిత ముఖి అంటాం. అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం, అంచేత అమ్మవారు తాంబూలం తీసుకుంటారు. తాంబూలం తీసుకుని ఎర్రటి పేదాలతో కనిపిస్తూ ఉంటుంది, అలా కనిపిస్తారు అమ్మవారు ఎప్పుడు కూడా అమ్మవారు కాబట్టి ఆయన తీసుకుంటూ ఉండేవారు. సరే ఆయన తాంబూలం తీసుకుంటూ ఉండేవారు. అంచేత ఆ రోజున మూతి తుడుచుకున్నప్పుడు ఏమైందంటే రెడ్ స్ట్రెయిన్స్ వచ్చాయి ఆయన జబురుమాల మీద. ఆయన రెడ్ స్ట్రెయిన్ అంతా వచ్చేసరికి చూసుకున్నారు, అది చూశారు, మా కేసు చూశారు, మళ్లీ అటు చూశారు, మళ్లీ మా కేసు చూశారు, మళ్లీ అటు మళ్లీ చూశారు. చూసి మాతో అన్నారు, నేను నిన్న కృష్ణమూర్తి జీవన్మాలంతా బాగలేదే అని అన్నాను కదా మీతోటి అన్నారు. అవును స్వామి, మరి ఇప్పుడు నా జీవన్మాలు కూడా బాగలేదు కదా అన్నారు. స్వామి దానికి దీనికి చాలా భేదం ఉంది స్వామి, అది 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 నఫ్ఫది, అది పిలిచడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఒళ్ళు బట్టలన్నీ పాడవుతాయి. లేదు లేదు, మీకు నా ఎందున్న భక్తితో మీరు అలా మాట్లాడుతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను వారిని వద్దు అని అన్నాను అంటే, తప్పు అని వారిని అన్నాను అంటే ఇది తప్పే. అంచేత నేను ఈ రోజు నుంచి ఇంకా తాంబూలం వేసుకోకూడదు అని చెయ్యి ఎక్స్టెండ్ చేసి జీవన్మాల్ చివరితో అలా పట్టుకుని రెండు వేళ్లతోటి ఆ జీవన్మాల వదిలేశారు ఆయన. వదిలేసి ఆ వదులుతూ అన్నారు, ఈ జీవన్మాలని ఎలా వదులుతున్నానో అదే విధంగా ఈ అలవాటు కూడా వదిలేస్తున్నాను అన్నారు. స్వామి అన్నా, ఇట్ షుడ్ బి సో సింపుల్ అన్నారు. ఇట్ షుడ్ బి సో సింపుల్ ఫర్ ఎనీబడి. ఒక చెడ్డ అలవాటును విడిచిపెట్టడం అనేటువంటిది అంత సింపుల్ గా విడిచిపెట్టగలిగే శక్తి నీకు ఉండాలి. నువ్వు విడిచిపెట్టాలి దాన్ని, విడిచిపెట్టి ఎందుకు, నీకు మంచిది సంఘానికి మంచిది, అది రెండింటికి కూడా. నీ మనసు మీద నీకు అంత నియంత్రణ ఉండాలి, అంత క్రమశిక్షణ ఉండాలి అనేవారు.
చెప్పడం మీద కాకుండా చేసి ఆచరించి చూపించారు మనందరికి.
ఆచరించి చూపించి ప్రతిదీ పొద్దున్న 4 గంటలకు లేవాలని వారు లేచేవారు, ముందు వారు లేచి వారు అన్ని చేసేవారు. అందుకే స్వామి మాతో అన్నారు ఒకసారి, నాకు ఒక్కడికి మాత్రమే గురుస్థానంలో ఉండేటటువంటి అధికారం ఉంది, అది నేను ప్రకటిస్తున్నాను ప్రపంచానికి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ నేను చేసిన తర్వాతే నేను చెప్తాను, నేను చేయనిది ఏది కూడా ఇతరుని చేయమని చెప్పని ఎప్పుడు కూడా. అంచేత నేను ఒక్కడనే గురువు అన్నారు, అంతే గురుస్థానంలోనే ఉంటాను అన్నారు. అంచేత మాకు కూడా అదే చెప్పేవారు, మీరందరూ టీచర్లు, మీరందరూ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు మిమ్మల్ని ఎప్పుడు కూడా నిశ్చితంగా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. నా టీచర్ చేసినప్పుడు నేనెందుకు చేయకూడదని అడుగుతాడు, అంజ మీరు చేయకూడదని. నిజానికి మీకు ఒక విషయం చెప్పచ్చో చెప్పకూడదో నేను ఇంటర్వ్యూలోను, నేను 79లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఏ చైన్ స్మోకర్.
మీరు చైన్ స్మోకర్ సార్?
ఐ వాజ్ మై సెల్ఫ్ ఎ చైన్ స్మోకర్. నేను దగ్గర దగ్గర 3-4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చేవాడిని. అంటే బయటకు వెళ్లేవాడిని, మందిరంలో ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత సిగరెట్ కొనుక్కునేవాడిని, అంటించేవాడిని, కాలుస్తూ కాలేజ్ గేట్ దాకా వెళ్లేవాడిని, గేట్ దగ్గర బయట పడేసి ఆర్పేసి లోపలికి వెళ్ళిపోయేవాడిని.
ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్
ఒక సంవత్సరం పాటు స్వామి టాలరేటెడ్ మీ. నిజంగా చెప్పాలంటే స్వామివారు నన్ను టాలరేట్. పాపం వారు ఏమి ఇబ్బంది పడ్డా నాకు అనిపిస్తుంది, అయ్యో స్వామివారు మనసుకైనా కష్టం కలిగించానేమో ఆ రోజుల్లో అని. ఆ తర్వాత వారు నాకు కబురు పెట్టేవారు, నాకు తెలియక ఎవరితోనో చెప్పకుండా కబురు పెట్టేవారు, ఎవరెవరితోటో చెప్పేవారు, వెళ్ళి చెప్పండి అని. బికాస్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మీ ఐ థింక్. సో వచ్చారు వాళ్ళందరూ, వచ్చి ఎవరెవరు నాకు తెలియని వారు కాలేజీకి వచ్చి ఎవరు గంగాధర శాస్త్రిని పిలిచేవారు, వెళ్లేవాడిని. వెడితే ఎవరు నువ్వు స్వామి కాలేజీలో పాఠాలు చెప్తున్నావు కదా, పంతులు కదా నువ్వు, పంతులుగా ఉండి చుట్టలు బీడీలు సిగరెట్లు ఇవన్నీ కాల్చకూడదు కదా, మరి నువ్వు పిల్లలకి ఎలా చెప్తావు కాల్చకూడదు, మానేయాలి అంటే నేను వారితో పొలైట్ గా చెప్పేవాడిని, అయ్యా మీకేం కష్టం కలిగించాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ ఉండేవాడిని. చివరికి సంవత్సరం అయిపోయిన తర్వాత స్వామి వారి అంతటి వారు ఒకరోజు నాకు చెప్పారు, ఇది ఇలా చేయటం వల్ల నీకే నష్టం, నీ ఆరోగ్యం పాడవుతుంది. నిజంగా అప్పటికి నా ఆరోగ్యం కొంత పాడైంది, ఇంకా ముందుకు పాడవబోయే స్థితిలో ఉంది అది. ఆ స్థితిలో స్వామివారు ఏం చేశారంటే దగ్గరికి వచ్చారు, లే అన్నారు. లే అని రహస్యంగా మిగతా వాళ్ళందరూ కూడా వింటే బాగోదేమో అన్నట్టుగా చాలా, హీ వాజ్ విస్పరింగ్ ఇన్ టు మై ఇయర్స్ అనమాట, చెప్పారు ఇలా ఇలాగా నీ తండ్రి ఒకనొక కాలంలో, నీకు తెలియదు అసలు, మా తండ్రి గారు సరిగ్గా నాకే తెలియదు, స్వామి చెప్పారు ఆ రోజునే, నీ తండ్రి వయసులో ఉన్నప్పుడు చుట్టలు కాల్చేవాడు, బీడీలు కాల్చేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, హీ వాజ్ అడ్మిటెడ్ టు హాస్పిటల్, హీ వాజ్ అబౌట్ టు డై, నేను వారిని రక్షించాను. మీ ఇంట్లో ఎవరు ఏ రకమైనటువంటి పొగాకు అలవాటు ఉన్నప్పటికీ కూడా మీరు దాంతో నశించిపోతారు, ఇట్ డజంట్ హెల్ప్ యూ, ఇట్ ఇస్ వెరీ డేంజరస్ బ్యాటరీ, యూ హావ్ టు స్టాప్ ఇట్ అన్నారు అని. ఏమిటో తెలియదు ఆశ్చర్యం, నేను అప్పటికే చాలా ట్రై చేశాను, ఎందుకంటే ఆ సంవత్సరం పొడుగునా స్వామివారు ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా ఏదో నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా ప్రతి ఉపన్యాసంలోనూ పబ్లిక్ డిస్కోర్స్ లో కూడా ఏమంటూ ఉండేవారంటే, టీచర్లు ఉంటారు చాలా మంది, వాళ్ళందరూనేమో ఏవేవో చేయకూడని పనులు చేస్తారు, వాళ్ళు విద్యార్థులు చేయకూడదని ఎలా చెప్పగలుగుతారు, వేర్ ఇస్ ది మోరల్ రైట్ టు దెమ్ అంటూ ఉండేవారు. అంటే నేను తలక వెంచు కూర్చుని వినాల్సి వస్తూ ఉండేది, ఏం స్వామి నన్నే తిరుగుతున్నారేమో అనుకుంటూ ఉండేవాడిని, విచ్ ఇస్ ట్రూ. సరే అన్ని చెప్పారు ఆ సంవత్సరం అయిన తర్వాత, చెప్పి అలా కొంచెం ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకో వెనక్కి వచ్చి నా భుజం మీద వారి చేతితో తట్టారు, అలా తట్టారు, ఇలాగ ఇలా తట్టి మానేస్తావు, నీకు ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్లు అవి కాల్చో, మానేస్తావు అని వెళ్ళిపోయారు. అంతకుముందు నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను అది జరగలేదు, కానీ ఆ రోజున వారు ఇలా తట్టి నువ్వు మానేస్తావు అన్నారు. బిలీవ్ మీ ఆర్ నాట్, ఆఫ్టర్ దాట్ అసలు ఎవరి రోజున నేను సిగరెట్ ముట్టుకోలేదు, అసలు నేను కాల్చలేదు, నాకు కాల్చాలని కోరిక అసలు ఏం జరగదు.
సంకల్పానికి దైవబలం తోడని ఆశీర్వచనం
వారు అంటే ఇలా ఇలా టచ్ చేసి తీసేయగలరు శరీరంలోంచి, అసలు ఏదైనా ఒక అపకారం నీకు ఒక విషయం వల్ల జరుగుతోంది అని అంటే దాన్ని నీ మనస్సులోంచి కూడా తొలగించేసేటటువంటి లక్షణం వేరుకుంది. ఆ రకంగా స్వామి స్వయంగా క్రమశిక్షణ పాటించి మాకు చూపించేవారు ఏం చేయాలని. ప్రతి ఆదివారం కాలేజీకి వచ్చి మాకు చెప్పేవారు. చాలా గొప్ప విషయం చెప్పారు స్వామి. అసలు నేను మరిచిపోలేనటువంటి విషయాలు చెప్పారు స్వామి మాకు టీచర్లకి. బంగారు మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే ప్రత్యేకంగా నేను ఆదివారాలు వచ్చి మీతో మాట్లాడతాను, మీకు ఈవేళ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి అన్నారు. అని ఇప్పుడు పుట్టపర్తికి ఎంతో మంది వారి పిల్లలందరినీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు, హర్యానాలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, బొంబేలో ఉన్నారు. కావాలంటే వారి పిల్లల్ని పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చేర్చి చదివించగలకూడదు. కానీ వారు కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చేర్పిస్తున్నారో తెలుసా? నన్ను చూసి నా దగ్గర ఉంటే విద్యతో పాటుగా ఆధ్యాత్మిక సంపత్తిని కూడా వారు పొందగలుగుతారు అనే విశ్వాసంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ చేర్చినటువంటి పిల్లల్ని నేను మీ దగ్గర అప్పచెప్తున్నాను. అంటే ఏంటి, నాకు మీ ఎందు ఎంతో విశ్వాసం ఉంది, మీరందరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీని బాగా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి నేను మీకు ఈ పిల్లల్ని అప్పచెప్తున్నాను. అందుచేత ఈ పిల్లల యొక్క అభివృద్ధికి విద్యాపరంగాను ఆధ్యాత్మికంగాను కూడా జాగ్రత్తగా చూసి పెంచి పోషించాల్సిన అవసరం మీకుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళందరికీ కూడా నా యందు విశ్వాసంతో ఇక్కడ చేర్పించారు. వీళ్ళకైనా జరిగితే వాళ్ళకి నా మీద విశ్వాసం పోతుంది, అది కాపాడాల్సిన బాధ్యత మీది, వాళ్ళకి నా యందు ఉండేది. మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి అనేవారని, ఏదోలే వీళ్ళందరూ పరుల పిల్లలు, మన ఇష్టం వచ్చినట్టు మనం పాఠాలు చెప్తే పెద్ద ఏముంది, ఎవడగదలుచుకున్నాడు మన్ని అని కనుక మనం బాధ్యతారహితంగా పాఠాలు చెప్తే వాళ్ళకి చదువు రాక వాళ్ళు పాడైపోతే రేపు, వాళ్ళు చదువు రాక పాడైపోవడానికి మీరు కారకులు అవుతారన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఇలా కనుక మీరు చేస్తే మీ పిల్లలు పాడైపోవడానికి భగవంతుడు కారకుడు అవుతాడు. మీరు కనుక నా పిల్లలందరినీ బాగా చూసుకుంటే మీ పిల్లలందరినీ నేను బాగా చూసుకుంటాను. జాగ్రత్త, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇట్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ ఈవెన్ టుడే.
మీ బాధ్యతను మర్చిపోరాని విధంగా మీకు గుర్తు చేశారు.
చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఏంటంటే, ఎవరికైనా అపకారం చేయాలని ఆలోచనలు రావడం కూడా తప్పనివారన్నమాట. అసలు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్వామి జస్ట్ డిడ్ నాట్ వాంట్ ఓన్లీ ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ ఇస్ దేర్. నువ్వు 9 కాలేజీకి అంటే 9 వస్తావు, 12 దాకా కూర్చుంటావు, 1 వస్తావు, 4 వెళ్తావు. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ది డిసిప్లిన్. దట్ ఇస్ నాట్ ఎలోన్ ది డిసిప్లిన్. అది ఒక్కటే డిసిప్లిన్ కాదు. స్వామి గారు ఏం చెప్పారంటే 2 ఉంటాయి. 2 ని నువ్వు కంప్లీట్ గా మాస్టర్ చేసినప్పుడే 1 ఈజ్ కంప్లీట్ అనేవారు. దాని సెకండ్ సైడ్ ఏమిటంటే, మీ ఫిజికల్ డిసిప్లిన్ తో పాటు మీ మానసిక డిసిప్లిన్ కూడా మీరు పెంచాలి. ఇంటర్నల్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అంటాం. అంటే ఏంటంటే, లా ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఎథిక్స్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్.
అవును,
ఒక లాయే ఇంపార్టెంట్ అండి. సో వీ విల్ మేక్ ఎనీ లా అంటే ఎలా కుదురుతుంది?
గాడ్ ఆఫ్ ది లా, స్పిరిట్ ఆఫ్ ది లా అంటారు.
స్పిరిట్ ఆఫ్ ది లా ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా మనకి. అందుకని స్వామి అన్నారు ఇంటర్నల్ డిసిప్లినర్ అండ్ హీ హాస్ గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇది, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆల్సో. అదేంటంటే, ఆంతరంగికమైనటువంటి డిసిప్లిన్ ఎవడైతే కల్టివేట్ చేసుకుంటాడో ఫిజికల్ డిసిప్లిన్ ఆటోమేటికల్లీ హీ మాస్టర్స్. ఆంతరంగికమైన డిసిప్లిన్ అంటే ఏంటంటే, స్వామి అన్నారు పంచేంద్రియములను కూడా నీ అధీనంలోకి తెచ్చుకోవటం డిసిప్లిన్.
పంచేంద్రియములను
కూడా నీ అదుపులో నీ అధీనంలోకి తెచ్చుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి క్రమశిక్షణ అన్నారు. అది రియల్ డిసిప్లిన్. అది ఫిజికల్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిజికల్ డిసిప్లిన్, వీ నెవర్ టాక్ అబౌట్ ఇంటర్నల్ డిసిప్లిన్, విచ్ ఇస్ రాంగ్. అసలు క్రమశిక్షణ అంటే ఏంటంటే, అప్పుడు చెప్పారు మాకు ఉపన్యాసం, నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అని, నీ కళ్ళని నువ్వు డిసిప్లిన్ చేయన్నారు. స్వామి, కళ్ళని డిసిప్లిన్ చేయడం ఏంటి అంటే, ఏదైనా చూడకూడదు కనిపించింది అనుకో నీకు, జనరల్ గా ఏం చేస్తావంటే అది మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ప్రతి వాడికి కూడా. అది చూడకుండా ఉండగలగడమే కంటిని డిసిప్లిన్ చేయటం, నీ నేత్రాలను డిసిప్లిన్ చేయటం. వినకూడనటువంటి ఏదైనా వినిపిస్తూ ఉంటే అది వినకూడదు అని చెవులకు చెప్పి నియంత్రించటం, ఆ డిసిప్లిన్. అది మానసికమైన డిసిప్లిన్. ఏదైతే అధర్మమైనది ఉందో అది నీ మనస్సులోకి రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం మానసికమైన డిసిప్లిన్. చేతులతో కానీ, కాళ్లతో కానీ, నోటితో కానీ, కళ్లతో కానీ, చెవులతో కానీ, దేనితోటి కూడా నీ ఇంద్రియాలతో ఏ పని అయితే నువ్వు చేయకూడదో ధర్మ ప్రకారంగా దాన్ని చేయకుండా ఉండటము అనేటువంటిది ప్యూర్ డిసిప్లిన్. అది
చాలా చక్కగా సెలవు ఇచ్చేస్తారు. ఇంతకు మీరు చెప్పినట్టు ఇప్పుడు మాకు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. రావణునికి రామునికి ఉన్నటువంటి ఆ భేదము, ఒకరు బాహ్యమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తే మరొకరు ఆంతరంగిక క్రమశిక్షణ పాటించి ధర్మానికి స్వరూపులు ఒకరయ్యారు, అధర్మానికి స్వరూపులు ఇంకొకరయ్యారు.
రెండు
చాలా చాలా చక్కగా చెప్పుకోవచ్చు. స్వామి అన్నట్టు చెట్టు కొమ్మల పూలు పుట్టించు చేతితో మన మనంబున భక్తిని నాటుకొలుపు. పువ్వు లోపల పిందె పొడమించు చేతితో మన మనంబున రక్తి నాటుకొలుపు. పిందె లోపల విత్తు పుట్టించు చేతితో మన మనంబున శక్తి నాటుకొలుపు. విత్తు లోపల చెట్టు పెరిగించు చేతితో మన మనంబున ముక్తి నాటుకొలుపు. దినదినమ్మున అభివృద్ధి వచ్చునట్లు, కడకు ఇయ్యది ఫలసిద్ధిగాంచునట్లు, ఎల్ల వేలల సాయి మనచెంత ఉండునట్లు దీవెనలు అందించు ఓ సత్య సాయిదేవ, సత్య సాయిదేవ. మీ సమయాన్ని, మీ విలువైనటువంటి సమయాన్ని ప్రేక్షక మన శ్రోతలందరికీ అందించినందుకు రేడియో సాయి బృందం నుంచి కృతజ్ఞతలు.
నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి, నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గాను దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి డిసిప్లిన్ గురించి. యాక్చువల్ గాను హౌ ఆశ్రమ్ ఇస్ సో మచ్ డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్ ఆశ్రమంలో ఉండాలని స్వామి ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణ నియమావళిని యాక్చువల్ గా స్వామి రూపొందించారు. అది దాట్ వీ విల్ హ్యావ్ టు డిస్కస్ లేటర్ అన్నమాట.
తప్పకుండా,
అది చాలా ఇంపార్టెంట్. అది
తప్పకుండా,
వీ విల్ డూ ఇట్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్.